యాత్రా గీతం, నా కళ్ళతో అమెరికా, ఉత్తర కాలిఫోర్నియా యాత్ర రోజు 1, ఫెయిర్ఫీల్డ్ శాంతారోసా. ఉత్తర కాలిఫోర్నియా యాత్ర రోజు 1, ఫెయిర్ఫీల్డ్ శాంతారోసా. ప్రతిసారి ఒక ఊరని అనుకుని ఆ చుట్టుపక్కల ఏముందో చూసి రావడం మేము రివాజుగా చేసే పని. కానీ ఈసారి నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అదేమిటంటే, ఒక రూట్ అని పెట్టుకుని వరుసగా రోజు కొంతమేర ప్రయాణం చేస్తూ దారిలో ముఖ్యమైన విశేషాలు చూస్తూ వెళితే ఎలా ఉంటుంది అని. ఐడియా రావడమే తరువాయి సత్యకు పిల్లలకు సెలవులు వచ్చే 4 ఇక్కడ ఇండిపెండెన్స్ డే వారంలో ప్లాన్ చేశాను. మొత్తం ప్రయాణం దాదాపు 1200-1300 మైళ్ళు. ఇంతవరకు చూడని ఉత్తర కాలిఫోర్నియాలో సముద్ర తీరంలో అధిక భాగం ప్రయాణం. రోజు పగలల్లా ప్రయాణం చేస్తూ రాత్రికి ఒక ఊర్లో ఆగడం అన్నమాట. అయితే చిన్నపిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ముందే ఏ ఊర్లో ఆగాలో నిర్ణయించుకుని అక్కడ రూమ్ రిజర్వేషన్లన్నీ ముందే చేసుకున్నాం. అయితే రూట్లో ఎక్కడన్నా ఇంకా చూడాల్సిన ఉంటే చివరగా మరి 2 రోజులు ప్రయాణాన్ని పొడిగించాలని అనుకున్నాం. వాటికి అప్పటికప్పుడు రిజర్వేషన్లు వీలు వెంబడి చేయాలని అనుకున్నాం. కాలిఫోర్నియా పశ్చిమ తీరమంతా పసిఫిక్ సముద్ర తీరమని ముందే చెప్పుకున్నాం కదా. అందులో మేము ఇంచుమించు మధ్య కాలిఫోర్నియా సముద్ర తీరంలో ఉంటామన్నమాట. దక్షిణ భాగంలో సముద్ర తీరంలో అన్ని ఊళ్ళు చుట్టేయడం అయిపోయింది. కానీ శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర తీరంలో పాయింట్ రేయాస్ వరకు మాత్రమే ఇంతవరకు ముందు ఎప్పుడో వెళ్ళొచ్చాం. ఇంకా దాదాపు మరో 300 మైళ్ళ పొడవున క్రిసెంట్ సిటీ వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించనేలేదు. కాబట్టి అది ఈ యాత్రలో మొదటి ప్రాముఖ్యతగా పెట్టుకున్నాం. సముద్ర తీరంలో ఎక్కడ మాత్రం ఏముంటుంది అని ప్రశ్న ఎవరికైనా రావచ్చు. సముద్ర తీరాల్ని జాగ్రత్తగా చూస్తే ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి ఎక్కడా పోలికే ఉండదు. నా వరకు నాకు దేనికది ప్రత్యేకమైన విశేషంగా తోస్తుంది. పైగా ఎంతకీ తనివి తీరదు. అదేదో తీరని గత జన్మపు బంధంలాగా వెంటాడే స్మృతులు. ఇక మేము పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కేవలం మాకు నచ్చినవి అయితే వాళ్లకు బోరెత్తిపోతుంది కదా. కాబట్టి కనీసం రోజులో వెళ్లే చోటుల్లో ఒక్క ప్రదేశమైనా పిల్లలకు ఆసక్తిదాయకంగా, ముఖ్యంగా మా వరువు వయసు వాళ్ళకి నచ్చే ప్రదేశాలు ఈ యాత్రలో ఉండాలని అనుకున్నాం. అన్ని ప్రయాణాల్లాగే ప్లానింగ్ నుంచి అన్ని పనులు నా పైన పడ్డాయి. చివరి నిమిషంలో ప్లాన్ చేస్తే మేం వెళ్లే ప్రాంతంలో ఎక్కడ టికెట్లు దొరకవు కాబట్టి ఇంకా 20 రోజుల ముందే టికెట్లు బుక్ చేయడం మొదలుపెట్టాను. ఆన్లైన్లో రిజర్వేషన్ల సమయంలోనే డబ్బులు కట్టేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ నెల క్రెడిట్ కార్డు బిల్లు మాత్రం 10 పేజీలు వచ్చింది. ఇక సత్య ప్రతిరోజు ఇంటికి రావడంతోనే ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు అని అడగడం, ఏదో ఇంట్లో పెళ్లి చేస్తున్నట్లు అవుతున్నాయి అని నేను సమాధానం చెప్పడం. ఇదిగో ఇలా మనం ఏ ఊరు వెళ్తున్నామో కాగితం మీద రాసుకొస్తే కుదరదు. ఈసారి నాకు అంతా ఆన్లైన్ సమాచారం కావాలి. మనం వెళ్లే మ్యాప్, రూట్లు అన్నీ నా సెల్ఫోన్ ఆన్ చేయగానే నాకు కనపడాలి అని ఓ కొత్త పని కూడా అప్పగించాడు నాకు సత్య. పనులు చేయడంలో జిడ్డైనా పనులు అప్పగించడంలో మాత్రం మహా చురుకు అనుకుంటూ, అన్ని చోట్ల మనకి సెల్ఫోన్ సిగ్నల్ ఉంటుందా అని నేను అనబోతే, ఇది అమెరికా, ఏమనుకుంటున్నావో అన్నాడు. అయితే ప్రయాణంలో దాదాపు 50% సెల్ఫోన్ సిగ్నల్స్ లేని చోట ప్రయాణించడం వల్ల అదృష్టం కొలది కారులోని కాగితం మ్యాప్ సాయంతో ప్రయాణం చేయగలిగాం. అలా సిగ్నల్ పోయినప్పుడల్లా డప్పాలు కొట్టిన సత్యముఖం, విజేతగా వెలిగిపోతున్న నా ముఖం చూడాలి. సరే, తనకంత ధీమా ఉన్నప్పుడు
మనకి అని మొత్తం కష్టపడి ఆన్లైన్లో తనకి మ్యాప్ సేవ్ చేసి ఇచ్చాను. మేము వెళ్ళే రూట్తో పాటు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఆగుతాం వగేర వివరాలన్నీ అందులో ఉంటాయన్నమాట. ప్రయాణం. మొదటిరోజు మా యాత్రలో మొదటి విహార ప్రదేశం ఫెయిర్ఫీల్డ్లో ఉన్న జెల్లీబీన్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పగానే ఎప్పుడు ముందు రోజు వరకు ఏమీ సర్దుకొని మా వరు 2 రోజుల ముందే తన బ్యాగు సర్ది తీసుకొచ్చి హాల్లో పెట్టింది. పైగా ఎప్పుడెప్పుడు వెళ్తున్నావు అని 10 సార్లు అడిగింది. అంతేకాకుండా ఐ కాంట్ వెయిట్ టు సీ జెల్లీబీన్ ఫ్యాక్టరీ అని తెగ మురిసిపోయింది. జూలై 4 బయలుదేరదామనుకున్న వాళ్ళం ఆ రోజు ఈ ఫ్యాక్టరీ తెరిచిన సిబ్బంది సెలవులో ఉంటారు కాబట్టి చూసేందుకు ఏమీ ఉండదని ఆ ముందు రోజే బయలుదేరాం. తీరా అక్కడి వరకు వెళ్ళాక ఫ్యాక్టరీ మూసి ఉండి చూసేందుకు ఏమీ లేదంటే మా వరుతో ఇంకేమైనా ఉందా? ఫెయిర్ఫీల్డ్ మా ఇంటి నుంచి దాదాపు 80 మైళ్ళ దూరంలో ఉంటుంది. మహా అయితే 1.5-2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అయినా ఉదయం ఫ్యాక్టరీ తెరిచే వేళకల్లా అక్కడ ఉండాలని మా వరు పట్టుబట్టడంతో ఇంట్లో నుంచి 8 కల్లా బయలుదేరాం. అందుకోసం పిల్లల్ని 6 గంటలకే లేపాలని నేను చూసేసరికి వరు ఎప్పుడు లేచిందో మరి, స్నానం చేసేసి రెడీగా ఉంది. ఆ పిల్ల ఆత్రుతకు నవ్వు వచ్చినా పిల్లలకి ఈ వయసులో ఇలా చాక్లెట్లు బిస్కెట్లు మొదలైన వాటి పట్ల ఉండే ఇష్టం పెద్దయ్యాక ఉండదు కదా అని అనిపించింది. సరిగ్గా 6 గంటలో కారులో నేను వెనక సీట్ల వైపు తిరిగి చూసేసరికి వరు సిరి హాయిగా నిద్రపోతూ కనిపించారు. ఉదయం చాలా ఆహ్లాదంగా ఉంది. తొలి రవి కిరణాలు పరుచుకుంటూ ఉండగా మేము మా పక్క వాహనాల్ని దాటుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మబ్బుల రహదారుల్ని మా నవ్వులతో తొలగించుకుంటూ మా యాత్రలో మొదటి రోజులోకి అడుగుపెట్టాం. స్వతహాగా మా ఇద్దరికీ ఇతర ప్రాంతాలు తిరిగి చూడడం అంటే ఇష్టం కావడం వల్ల ప్రయాణం అనేసరికి బోల్డ్ ఉత్సాహం వచ్చేస్తుంది మాకు. ఫెయిర్ఫీల్డ్ జెల్లీబీన్ ఫ్యాక్టరీ. సరిగ్గా 10 గంటలకల్లా ఫెయిర్ఫీల్డ్లోని జెల్లీబీన్ లేన్లో జెల్లీబీన్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. అయితే పిల్లలందరికీ వేసవి సెలవులు కావడం వల్ల 9 గంటలకే ఫ్యాక్టరీ తెరవడం వల్ల ఎంట్రన్స్లో ఫ్యాక్టరీ విజిటింగ్ క్యూ పెద్దదిగానే ఉంది. మేము క్యూలో దాదాపు 1.5 గంటల సేపు నిలబడ్డాం. బ్యాచ్ల వారీగా ఫ్యాక్టరీ టూర్కి గైడ్లతో పంపడం వల్ల మేము వేచి చూడాల్సి వచ్చింది. ఫ్యాక్టరీ టూర్కి టికెట్ ఏమీ ఉండదు. ఇక మాకంటే ముందు బ్యాచ్ సరిగ్గా మా ముందు వరకు వచ్చి మమ్మల్ని ఆపేయడం వరుకి భలే బాధాకరమైపోయింది. అయితే అది మరిపించడం కోసం సత్యాని అక్కడే లైన్లో ఉంచి పక్కనే జెల్లీబీన్ ఫ్రీ శాంపుల్స్ అన్న కౌంటర్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళాను. ఒక్కొక్కరికి 3 ఫ్లేవర్ల బిళ్ళలు 2 చొప్పున ఉచితంగా అక్కడ టేస్ట్ చేయనిస్తారు. ఇంతకీ జెల్లీబీన్లంటే తీయటి కోటింగ్తో పెద్ద గుగ్గిళ్ల సైజులో ఉండి చిక్కుడు విత్తనం ఆకారంలో ఉన్న సాగే పిండి ఉండల్లాంటివి. టేస్టింగ్లో కొన్ని ఫ్లేవర్లు భయంకరంగా ఉన్నాయి. కానీ అలా ముఖం పెడితే వరు నాకు నచ్చేది నీకెప్పుడు నచ్చదు అంటావు అని గోల చేస్తుంది కాబట్టి ఓహోహో చాలా బాగున్నాయి అన్నాను. ఇక ఫ్యాక్టరీ టూర్కి మరో 1 గంటలో మా వంతు వచ్చింది. ఇక తమాషా ఏమిటంటే ఫ్యాక్టరీ అంతా కింద షెడ్డు లాంటి పెద్ద హాల్లో సెక్షన్ల వారీగా ఉంటుంది. పైన చుట్టూ గాజు అద్దాలు కట్టిన వరండాల్లాంటి దాంట్లో నుంచి కొన్ని వీడియోల ద్వారాను కొన్ని ప్రత్యక్షంగాను చూస్తూ నడవాలన్నమాట. అంతేకాని స్వయంగా దగ్గరికి వెళ్ళి చూసేదేం ఉండదు. ముందు పిండి ఉడికించి బిళ్ళలుగా తయారు చేసే యూనిట్ మాత్రం ఎందుకో చూపించలేదు. అదంతా అందమైన ప్రక్రియ కాకపోవడం వల్లనేమో. ఇక అందమైన బిళ్ళలు తయారయ్యి బెల్ట్ మీద నుంచి వచ్చే దగ్గర నుంచి రంగురంగుల కోటింగ్ వేయడం, పంచదార కోటింగ్తో వాటిని మరి కాస్త లావైన బిళ్ళలుగా మార్చడం వగేరా వరుసగా చూపించే వీడియో ప్రదర్శనలు, ఈ చాక్లెట్ల చరిత్ర, మధ్య మధ్యలో మనిషికొకటి చొప్పున రుచి చూపించే కొత్త ఫ్లేవర్ బిళ్ళలతో దాదాపు 20-30 నిమిషాలు చాలా బాగుంది ఆ టూర్. మేం తిరిగి కిందికొచ్చేసరికి ఈసారి లైను మరింత పెరిగింది. కింద గిఫ్ట్ షాప్లో మరొక అరగంట పైనే గడిపాం. అక్కడ బెల్లీ ఫ్లాప్స్ చాలా ఫేమస్ అని ఎక్కడో చదివి అదేమిటో అనుకున్నాను. మామూలుగా అక్కడ అమ్మే ప్రతి బిళ్ళ మీద ఆ కంపెనీ పేరు ముద్రింపబడి ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో లేని రూపంలో ఉన్న బిళ్ళలపైన ముద్ర వేయకుండా విడివిడిగా పెద్ద ప్యాకులు కట్టి మామూలు కంటే తక్కువ రేటుకి అమ్ముతారు. అవే బెల్లీ ఫ్లాప్స్. అది కాకుండా మెత్తటి పంచదార ముద్దలాంటి బిళ్ళల్లాంటి ఫడ్జుల దగ్గర వరు మరీ కాసేపు అతుక్కుపోయింది. ఇలా మధ్యాహ్నం భోజనాల సమయం వరకు ఫెయిర్ ఫీల్డ్లోనే గడిపేశాం. శాంతారోసా సఫారీ వెస్ట్. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకల్లా మేము శాంతారోసాలోని సఫారీ వెస్ట్ అనే ఆఫ్రికన్ సఫారీకి వెళ్లవలసి ఉంది. శాంతారోసా ఫెయిర్ఫీల్డ్ నుంచి దాదాపు 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. మహా అయితే గంటలో వెళ్ళిపోవచ్చు, కానీ మేము వెళ్ళేది చిన్నపాటి రోడ్లలో కాబట్టి 2 గంటలు పట్టింది. ఇంతకుముందు చూసిన నాపా వ్యాలీ, కలిస్తోగాల మించి ఈ ప్రదేశానికి వెళ్ళాం. ఈ సఫారీ వెస్ట్ కావడానికి శాంతారోసా కౌంటీలోకి వస్తుంది, కానీ కలిస్తోగా పెట్రిఫైడ్ ఫారెస్ట్ నుంచి మరో 5-6 మైళ్ళ దూరంలో ఉందంతే. మళ్ళీ మేము నాపా వెళ్ళినప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ కలిస్తోగా డౌన్ టౌన్ కోసం పక్కకి దారి తీసుకుని భోజనం చేయడానికి ఆగాం. ఈసారి ఒక ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. సాధారణంగా ఎక్కడో ఒకటి తప్ప కొత్త రెస్టారెంట్లలో భోజనం రుచిగా ఉండదు, కానీ చాలా విచిత్రంగా ఆర్డర్ చేసినవన్నీ ఆ రోజు చాలా రుచికరంగా ఉన్నాయి. రవియోలి అనబడే ఒక రకపు పాస్తా, పిజ్జా, మ్యాక్ అండ్ చీజ్ ఆర్డర్ చేశాం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వాళ్లే సొంతంగా తయారు చేసిన ఒక రకమైన గార్లిక్ బ్రెడ్ని కాంప్లిమెంటరీగా సర్వ్ చేస్తారు. అక్కడ స్థిమితంగా భోజనం కోసం 1 గంట గడిపాం. సఫారీ వెస్ట్కి అనుకున్న విధంగా 2:30 కల్లా చేరిపోయాం. ఆ రోజు ఎండ బాగా తీక్షణంగా ఉంది. మరీ మన దగ్గర ఉండే పొగల వేడైతే కాదు, కానీ కారులో కూర్చుంటే మాత్రం బాగా చెమటలు పడుతున్నాయి. అద్దాలు దించితే బయట కూడా ఏమీ చల్లగా లేదు. అందుకే అక్కడ ఆఫ్రికన్ సఫారీని నడపగలుగుతున్నారని అనిపించింది. ఆఫ్రికన్ సఫారీ థీమ్తో నడుపుతున్న ఆఫ్రికా జంతువులకే ప్రత్యేకమైన జూ అది. అక్కడ ఆ వాతావరణంలో గడిపేందుకు కాటేజీలు కూడా ఉన్నాయి. అన్సీజన్లో అయితే తప్పనిసరిగా అక్కడ 2 రోజులు బుక్ చేసుకోవాలి, కానీ ఇలా వేసవి సీజన్లో ఒక్కరోజు కూడా అద్దెకు తీసుకోవచ్చు. పిల్లలతో సరదాగా ఉంటుందని మేము ఆ రాత్రికి అక్కడే ట్రీ హౌస్ల మాదిరిగా ఉన్న టెంట్ హౌస్లో ఉండడానికి బుక్ చేసుకున్నాం. ఖరీదు చాలా ఎక్కువ. ఒకరోజుకి ఆ రోజుల్లోనే $300 పైబడి. అయినా ఇలాంటివి ఎప్పుడూ లగ్జరీలే. ఒక్కసారి చూడాలనుకుంటే డబ్బులు పెట్టక తప్పదు. ఎంట్రన్స్ నుంచి 5-10 నిమిషాలు నడిచే వ్యవధిలో కొద్దిగా చిన్న గుట్ట మీదికి ఉన్న చివరి కాటేజీ మాది. మేము ఆఫీసులో చెక్ఇన్ కాగానే సాదరంగా మమ్మల్ని జీప్లో ఎక్కించుకుని తీసుకెళ్ళి మా బస్సుకు చేర్చారు. మా బ్యాగులు మోయడానికి సహాయం చేశాడు జీప్ డ్రైవరు. బహుశా అప్పుడు మేము టిప్పు ఇవ్వాలనుకుంటా. ఇక్కడ అలాంటివి అలవాటు లేక ఏమనుకుంటాడో అని మేము డబ్బులు ఇవ్వలేదు. అయితే దాని ప్రభావం వచ్చేటప్పుడు కనపడింది. గది ఖాళీ చేసే సమయంలో జీపు కోసం ఆఫీస్కి వెళ్ళి అడిగితే కౌంటర్లో ముందు రోజు నాటి డ్రైవరే ఉండి పొద్దుట ఖాళీని బట్టి చూస్తాం అని పట్టించుకోనట్లు జవాబిచ్చాడు. ఇక బస గురించి చెప్పాలంటే చుట్టూ టార్పాలిన్ గుడ్డతో పెద్ద మంచె మీద కట్టిన విశాలమైన గది. ఫర్నిచరు మంచి హోటల్ గదిలోలాగానే ఉంది. బాత్రూంతో సహా అడవిలో మలిచిన ఇంద్రభవనానికి గోడలు వలిచేసి ఖాకీగుడ్డ చుట్టబెట్టినట్టు ఉంది. చిన్న సరస్సు కనబడే బాల్కనీ. మా వరు సంతోషానికి అవధుల్లేవు. వావ్, భలే బావుందని తెగ సంబరపడింది. అయితే ఇక్కడ ఫోను, ఇంటర్నెట్, టీవీ వంటి సదుపాయాలు ఉండవు. నిజంగా అడవిలో ఉన్న భ్రాంతి కోసం అనుకుంటాను. చివరికి సెల్ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. ఉదయం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నామేమో. హాయిగా మంచాల మీద నడుము వాల్చాం. అయితే ఆ రోజు ఆఖరి టూర్ అయిన 4 గంటల టూర్కే మా సఫారీ బుక్ చేసుకున్నందువల్ల మరలా 6 గంటలో గబగబా లేచి రెడీ అయ్యాం. అసలు టూరు బయలుదేరే ఎంట్రన్స్ దగ్గరికి తీసుకువెళ్లే జీపు 3:30కే సిద్ధంగా ఉంది బయట. తలుపులకి తాళం వేద్దామని చూద్దాం కదా, తాళాలు లేవు, మేళాలు లేవు, కనీసం గడియ కూడా లేదు. అలా వదిలేసి వెళ్ళిపోవడమే. ల్యాప్టాప్ వంటివి దైవాధీనానికి వదిలేసి బయలుదేరాం. కానీ 4:15 వరకు బ్యాచ్ల వారీగా ఒక్కో జీపుకి 8 మంది చొప్పున ఎక్కిస్తూ చివరగా అప్పటి వరకు లిస్టు చదివిన పెద్దాయన తన జీపులో మమ్మల్ని ఎక్కించుకున్నాడు. జీపు పైన ఎక్కి కూర్చునే అవకాశం కూడా ఉంది, కానీ సిరి అప్పటికే జోగుతూ ఉండడంతో నేను కిందనే ఉండిపోయాను. వరు సత్యతో పాటు జీపు పైన ఎక్కి కూర్చుంది. అదే ఈ ప్రయాణంలో అత్యంత బెస్ట్ పార్ట్ అని కూడా చెప్పింది. ఎండగానే ఉన్నా కొంచెం తీక్షణత అప్పటికి తగ్గింది. టూరు మొత్తం 2:30 గంటలు. అందులో 1/2 గంట వాకింగ్ టూరు. పేరుకి వాకింగ్ టూరే కానీ నిజానికి దూరం నడిచేదేమీ ఉండదు. అక్కడక్కడే ఉన్న పక్షుల డెన్లోకి మంకీలు, చీతాలు వంటివి చూడడానికి నడిపిస్తారు. అక్కడ ఉన్న దాదాపు 100 పైచిలకు పెలికాన్ పక్షుల్ని బంధించకుండా స్వేచ్ఛగా వదిలేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇవి ఇలా ఎగిరిపోకుండా ఎలా ఉన్నాయి అని గైడుని అడిగాను. కాస్త నిశితంగా చూడండి వాటివైపు అన్నాడు. అప్పుడు గమనించాను, ప్రతి పక్షికి ఒక రెక్క సగానికి కత్తిరించేసి ఉంది. దాన్ని వింగ్స్ క్లిప్పింగ్ అంటారట. అలా చెయ్యడం వల్ల అవి ఎగిరిపోకుండా ఉంటాయట. అప్పటి వరకు నాలో ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయింది. జూలు, పార్కుల పేరుతో ఇలా పక్షుల్ని, జంతువుల్ని నిర్బంధించడం, వికలాంగుల్ని చేయడం గొప్ప బాధాకరంగా అనిపించింది. ఆ పక్షులన్నీ పెద్ద గోల చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అవన్నీ శాపనార్థాలుగా వినిపించాయి నా చెవులకి. ఇక అలా రెక్కలు కత్తిరించకుండా పెద్ద వైర్ డెన్లో ఎగిరిపోకుండా ఉంచిన అనేక రకాల పక్షులు, హిమాలయ ప్రాంతపు పావురాలు, ముఖ్యంగా ఎరుపు రంగు కొంగలు, గిజిగాడి గూడు వంటి గూడు కట్టే పక్షులు, అవన్నీ కాస్త స్వేచ్ఛగా తిరిగాడుతున్నట్టే అనిపించినా ఇలా మనుషుల్ని మరే ఇతర ప్రాణులైనా కట్టేస్తే ఎంత దిగులుగా ఉంటామో అలా ఆ ప్రాణులు ఉన్నట్లు అనిపించింది నాకు. సిరి అక్కడ పక్షుల్ని అదిలిస్తూ, కోతుల్ని చూసి చప్పట్లు కొడుతూ బాగా ఆనందించింది. వారు గైడు చెప్పే ప్రతి పదాన్ని జాగ్రత్తగా వింటూ అతని వెనకే తిరుగాడుతూ ఉంది. 10 నిమిషాల విరామం తర్వాత జీపు టూరు ప్రారంభమైంది. ముందుగా జిరాఫీల దర్శన. అక్కడి నుంచి 450 ఎకరాల పాటు విస్తరించిన పార్కు మొత్తం సందర్శన. రోడ్లన్నీ అడవిలా ఉండడం కోసం మట్టి రోడ్లని అలాగే వదిలేశారు. కుదుపులతో అటూ ఇటూ జారుతూ జీపు వెళ్తూ ఉండడం ఇక్కడ గొప్ప విశేషం కాబట్టి వరు గొప్ప సంతోషంతో కేరింతలు కొట్టింది. కాలిఫోర్నియాలో ఎక్కడా బయట రోడ్లు గతుకులే ఉండవు మరి. దారిలో కొన్ని అడవి దున్నలు, దుప్పులు గుంపులు గుంపులుగా కనిపించాయి. ఇలా జంతువులు కనబడ్డప్పుడల్లా జీపును ఆపి గైడు చెప్పే విశేషాలు వింటూ కాసేపు జీపులో నుంచే చూడడం, మరలా ముందుకు కదలడం, అలా 2 గంటల పాటు గడ్డి కూడా లేని చిన్న గుట్టల మీద ఎక్కి దిగుతూ అదొక సరదా ట్రిప్పుగా గడిచింది. తిరిగి మా జీపు బయలుదేరిన మొదటి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి 6:30 అయ్యింది. అక్కడే ఉన్న రెస్టారెంట్లో రాత్రి భోజనానికి ముందే రిజర్వ్ చేసుకున్నాం. ఒక్కొక్కరికి అప్పట్లో $30 టికెట్టు. అమెరికాలో సాధారణంగా డిన్నరు 6 గంటలకే తినేస్తారు కాబట్టి మేము వెళ్ళేసరికి స్టార్టర్ల సెషన్ నడుస్తూ ఉంది. పచ్చి కాయగూరలు, పళ్ళు, చీజు, కసిని ఉప్పు బిస్కెట్లు తెచ్చుకున్నాం. ఇక 7 గంటలకి డిన్నర్లో బ్రెడ్డు, పాస్తా. అప్పటి వరకు మా కుర్చీల మధ్యనే ఉన్న గుండ్రని ఎత్తైన నిప్పుల దాలి మీద కాల్చిన చికెను, మాంసం, దానికే $30 మనిషి కంటే చాలా ఎక్కువ అనిపించింది. కానీ అక్కడ రాత్రి ఉండేవారికి తప్పనిసరి. మరి వేసవి కావడం వల్ల వెలుతురు 9 గంటల వరకు అలానే ఉంటుంది. ఇక్కడ డిన్నర్ పూర్తి చేసి 8 గంటల ప్రాంతంలో నెమ్మదిగా మా కాటేజ్ వైపు నడవడం మొదలుపెట్టాం. జిరాఫీలు షెడ్లలోకి వెళ్ళిపోయాయి. అక్కడక్కడ కొంగలు మాత్రం కనబడుతున్నాయి. మట్టి రోడ్డు మీదుగా నడిచి మరేవో కాటేజీలు దాటి మలుపు తిరగగానే చిన్నపాటి కొలను. ఈ కొలను ఏదో అందం కోసం తవ్విందే కానీ అందులో చేపలు కూడా ఉన్నట్లు లేవు. సరస్సు ఒడ్డు మీదుగా గుట్టపై వరకు నడిచి వస్తే చివరగా ఉన్నది మా కాటేజీ. వస్తూనే ల్యాప్టాప్ అలానే ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నాను. అంతలోనే వరు కయ్యమ నరిచి బాల్కనీలోకి పరిగెత్తింది. ఏమైందోనని మేము పరిగెత్తాం. తీరా విషయం ఏమిటంటే పొద్దున్న చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి కొని తెచ్చుకున్న చాక్లెట్లకి 100 కొలది నల్లచీమలు పొట్టలుగా పట్టి ఉన్నాయి. అసలే చీమలు దోమలు లేని ఇళ్లల్లో పెరగడం వల్ల ఇక్కడి పిల్లలకు ఏం చూసినా భయమే. నల్లచీమలు మంచివే, ఏం చెయ్యవు అని నేను మామూలుగా ప్యాకెట్ను పట్టుకొచ్చి బాల్కనీలో దులిపి లోపలికి పట్టుకెళ్ళాను. అయితే రూమ్ అంతా అక్కడక్కడ ఫడ్జు పొడి పడడం వల్ల గదిలో ఎక్కడ చూసినా చీమలే. ఇక చీమల గోల అలా ఉంచితే మామూలుగా 12 అయినా పడుకునే అలవాటు లేని మేము నిద్రొచ్చే వరకు బాల్కనీలో తగ్గుతూ ఉన్న సంధ్య వెలుతురులో చుట్టూ మారే దృశ్యాల్ని పరికిస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. పిల్లలకి నేల మీద చిన్న బెడ్లు వేరే ఉన్నా వరు పడుకోనని పేచీ పెట్టడంతో 10 గంటలకి చీమల గోలతో అంతా ఒకే బెడ్ మీద ఇరుక్కుని పడుకున్నాం. ఇక చీకటి కాగానే కొంగలు, పెలికాన్లు భయంకరంగా అరవడం మొదలుపెట్టాయి. మధ్యలో కాసేపు సద్దుమణిగినప్పుడు ఏవో జంతువులు అరుపులు, మరలా తెల్లారగట్ల కొంగల గోల. ఇలా రాత్రంతా సరిగ్గా నిద్రలేక భలే అవస్థ అయింది. వీటన్నింటికీ తోడు గడియలేని తలుపు ఒకటి. ఎలా అయితేనేం తెల్లారింది. మొత్తానికి డబ్బులు బాగా వదులుచుకున్న కాస్త గుడ్డిలో మెల్ల ఏమిటంటే పొద్దుటే బ్రేక్ఫాస్టు ఫ్రీగా పెట్టారు. కసిని పళ్ళు, బ్రెడ్ ముక్కలతో పాటు మంచి తాజా నారింజ పళ్ళ రసం బాగా నచ్చిన విషయం. ఉదయం సఫారీ వెస్ట్ గిఫ్ట్ షాపుకెళ్ళి ముందు రోజు చెక్ఇన్ టైంలో మాకిచ్చిన $5 కూపన్ను మార్చుకుందికి వెళ్ళాం. తీరా అక్కడ $25 పెట్టి ఏమైనా కొంటే $5 తగ్గింపట. ఇంకేమిటి, నాకు అది కావాలి, ఇది కావాలి అని తలా ఒకటి కొనుక్కుని బయటపడ్డాం. అక్కడి నుంచి ఆ రోజంతా మేము మరలా ప్రయాణం చేసి ఎన్నో విశేషాలు చూస్తూ కొత్త ఊర్లలో సంచరించాల్సి ఉంది. ఉత్సాహంతో ఆ రోజు మా మొదటి విహార ప్రాంతమైన ఫోర్ట్ రాస్ వైపు ప్రయాణమయ్యాం.